ఈ బాలుడచ్చట 12 సంవత్సరాలు తపస్సును అభ్యసించినని ఖండోబా చెప్పాడు. పిమ్మట కుర్రవాణిని విషయం గురించి ప్రశ్నించగా వారులను మరిపించుచు అది తన గురుస్థానమనియు వారి సమాధి అచ్చట కలదు కావున దానిని కాపాడవలనని చెప్పాడు. వెంటనే దానినప్పటి వలె మూసివేసిరి. అశ్వత్థ ఉదంబర వృక్షముల వలె వేప చెట్టును పవిత్రముగా చూచుకొనుచు బాబా ప్రేమించేవాడు. మహల్సాపతి తదితర సిరిడీలోని భక్తులు దీనిని బాబా యొక్క గురువుగారి సమాధి స్థానమని భావించి సాష్టాంగ నమస్కారాలు చేసేవారు. సిరిడీలోని 3 వసతి గృహములు. వేప చెట్టును దాని చుట్టూ ఉన్న స్థలాన్ని హరివినాయక సాటే అనువాడుకుని సాటేవాడాయను ఒక పెద్ద వసతి గృహాన్ని నిర్మించాడు. ఆ రోజుల్లో సిరిడీకి పోయిన భక్త మండలికి అది ఒక్కటే నివాస స్థలం. వేప చెట్టు చుట్టూ ఎత్తుగా అరుగు నిర్మించారు, మెట్లను కట్టారు. మెట్ల దిగువన ఒక గూడు వంటిది కలదు. భక్తులు మండపముపై ఉత్తరాభిముఖంగా కూర్చునేవారు. ఎవరు ఇచ్చట గురు శుక్రవారాలు ధూపము వేసెదరో వారు బాబా కృప వల్ల సంతోషంగా ఉండేవారు. ఈ వాడ చాలా పురాతనమైనది కావున మరమ్మత్తునకు సిద్ధంగా ఉండేది. తగిన మార్పులు మరమ్మత్తులు సంస్థానం వారు చేశారు. కొన్ని సంవత్సరాల పిమ్మట దీక్షిత్ వాడాయను పేర ఇంకొక వసతి గృహం కట్టబడింది. న్యాయవాది అయిన కాకాసాహెబ్ దీక్షిత్ ఇంగ్లాండుకు వెళ్ళాడు. అచ్చట రైలు ప్రమాదాన కాళ్ళు కుంటుపడింది. అది ఎంత ప్రయత్నించినను బాగు కాలేదు. తన స్నేహితుడకు నానాసాహెబ్ చందోర్కర్తో సిరిడీ సాయిబాబాను దర్శించాడు. 1909 సంవత్సరమున కాకా సిరిడీకి వచ్చాడు. బాబా దర్శన మాత్రమున అమితానందభరితుడై సిరిడీలో నివసించుటకు నిశ్చయించుకున్నాడు. కాలు కుంటితనము కన్నా తన మనస్సులోని కుంటితనమును తీసివేయమని బాబాను ప్రార్థించాడు. తన కొరకు ఇతర భక్తులకు పనికి వచ్చునట్లు ఒక వాడాని నిర్మించాడు. 1910వ సంవత్సరం డిసెంబర్ 10వ తారీఖున ఈ వాడా కట్టుటకు పునాది వేశారు. ఆనాడే 2 ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. 1. దాదాసాహెబ్ కాపర్డేకు సిరిడీ నుండి తన ఇంటికి పోవుటకు బాబా అనుమతి లభించింది. 2. చావడిలో రాత్రి ఆరతి అనగా సేజ్ ఆరతి ప్రారంభమైంది. దీక్షిత్ వాడా పూర్తి కాగానే 1911వ సంవత్సరంలో శ్రీరామనవమి శుభ సమయంలో శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేశారు. ఆ తరువాత కోటీశ్వరుడైన నాగపూర్ నివాసి శ్రీమాన్ గోపాలరావు బూటి మరి ఒక పెద్ద రాతి మేడను నిర్మించాడు. అతడు చాలా ధనాన్ని దీని కొరకు వెచ్చించాడు. ఖర్చు పెట్టిన డబ్బంతయు నిజంగా సార్థకమయ్యింది. ఎందుకనగా బాబాగారి భౌతిక శరీరం ఇందులోనే సమాధి చేయబడింది. దీనిని సమాధి మందిరమని పిలుస్తారు. ఈ స్థలంలో మొట్టమొదట పూలతోట ఉండేది. ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోసేవాడు. ఈ విధంగా 3 వసతి గృహాలు సిరిడీలో కట్టబడ్డాయి. అంతకుముందు ఇక్కడ ఒక్క వసతి గృహం కూడా లేకుండేది. అన్నిటికంటే సాటేవాడ మొదటి రోజులలో అందరికీ చాలా ఉపయోగపడేది. 4వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 5వ అధ్యాయము. పెండ్లివారితో కలిసి బాబా తిరిగి సిరిడీకి వచ్చుట. ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అనే గ్రామం కలదు. అచ్చట ధనికుడగు మహమ్మదీయుడొకడుండేవాడు. అతని పేరు చాంద్ పాటిల్. ఔరంగాబాదు పోవుచుండగా అతని గుర్రం తప్పిపోయింది. 2 మాసాలు ఎంత వెదికినను దాని ఆచూకీ తెలియలేదు. చాంద్ పాటిల్ చాలా నిరాశ చెంది భుజముపై జీను వేసుకుని ఔరంగాబాదు నుండి ధూప్ గ్రామానికి నడిచి వెళుతూ దారిలో ఒక మామిడి చెట్టు క్రింద ఒక వింత పురుషుని దర్శించాడు. అతడు తలపై టోపీ పొడుగైన చొక్కా ధరించియున్నాడు. చంకలో సట్కా పెట్టుకుని చిలుము త్రాగుటకు ప్రయత్నించుచున్నాడు. దారి వెంట పోవు చాందు పాటీలను చూచి అతనిని పిలిచి చిలుము త్రాగి కొంత తడవు విశ్రాంతి కొనమని పిలిచాడు. జీను గురించి ప్రశ్నించాడు. అది తాను పోగొట్టుకునిన గుర్రముదని చాంద్ పాటిల్ బదులు చెప్పాడు. ఆ వింత వ్యక్తి నవ్వుతూ ఆ దగ్గరలోనున్న కాలవ ప్రక్కన వెదకమని చెప్పాడు. అతడతడికి పోయి గడ్డిమేయుచున్న తన గుర్రమును చూసి చాలా ఆశ్చర్యపోయాడు. ఈ ఫకీరు సాధారణ మనుషుడు కాడని, గొప్ప ఔలియా అనగా సిద్ధపురుషుడు అయి ఉండవచ్చునని అనుకుని గుర్రమును తీసుకుని ఫకీరు వద్దకు వచ్చాడు. అక్కడ చిలుము తయారుగా ఉంది. కాని చిలుము వెలిగించుటకు నిప్పు, గుడ్డను తడుపుటకు నీరు కావలసి ఉన్నది. ఫకీరు సటకాను భూమిలో గుచ్చగా నిప్పు వచ్చింది. మరలా అక్కడే సటకాతో నేలపై మోదగా నీరు వచ్చింది. ఫకీరు గుడ్డ ముక్కన నీటితో తడిపి నిప్పుతో చిలుము వెలిగించాడు. ఆ విధంగా సిద్ధమైన చిలుమును ఆ ఫకీరు తాను పీల్చి తర్వాత చాంద్ పాటిల్ కన్నించాడు. ఇదంతయు చూచి చాంద్ పాటిల్ ఆశ్చర్యచకితుడయ్యాడు. ఫకీరును తన గృహమునకు అతిథిగా రమ్మని చాంద్ పాటిల్ వేడుకున్నాడు. ఆ మరుసటి దినమే ఆ ఫకీరు పాటిల్ ఇంటికి పోయి అచ్చట కొంతకాలమున్నాడు. ఆ పాటిల్ ఆ గ్రామానికి మునసవు. అతని భార్య తమ్ముని కొడుకు పెండ్లి సమీపించింది. పెండ్లి కూతురుది సిరిడీ గ్రామం. అందుచే కావలసిన సన్నాహములన్నీ చేసుకుని పాటిల్ సిరిడీ ప్రయాణమయ్యాడు. పెండ్లివారితో కలిసి ఫకీరు కూడా బయలుదేరాడు. ఎట్టి చిక్కులు లేకుండా వివాహం జరిగిపోయింది. పెండ్లివారు దూప్ గ్రామానికి తిరిగి వెళ్ళారు. కానీ ఫకీరు మాత్రం సిరిడీలో ఆగి అచ్చటనే స్థిరంగా నిలిచాడు. పెండ్లివారు సిరిడీ చేరగానే ఖండోబా మందిరానికి సమీపానున్న భక్త మహల్సాపతి గారి పొలంలోనున్న ఒక మరిచెట్టు క్రింద బస చేశారు. ఖండోబా మందిరానికి తగిలియున్న ఖాళీ జాగాలో బండ్లు విడిచారు. బండ్లలోనున్నవారు ఒకరి తర్వాత ఒకరు దిగుతున్నారు. ఫకీరు కూడా బండి దిగాడు. బండి దిగుచున్న యువ ఫకీరును చూసి భక్త మహల్సాపతి రండి సాయి అని స్వాగతించాడు. తక్కినవారు కూడా ఆయనను సాయి అని పిలవనారంభించారు. అది మొదలగా వారు సాయిబాబాగా ప్రఖ్యాతులైనారు. సాయిబాబా సిరిడీలో ఒక మసీదులో నివాసం ఏర్పరచుకున్నాడు. బాబా సిరిడీకి రాక పూర్వమే దేవీదాసు అను యోగి సిరిడీలో ఎన్నో సంవత్సరాల నుండి నివసించేవాడు. సాయిబాబా అతని సహవాసాన్ని ఇష్టపడ్డాడు. అతనితో కలిసి కొంతకాలం మారుతీ మందిరంలోనూ చావడిలోనూ ఉండేవాడు. కొంతకాలం ఒంటరిగా ఉండేవాడు. ఇంతలో జానకీదాసు గోసావి అను ఇంకొక యోగి అతడికి వచ్చాడు. బాబా అప్పుడప్పుడు ఈ యోగితో మాట్లాడుచుండేవారు. లేదా బాబా ఉండే చోటుకు జానకీదాసే వచ్చేవాడు. అదేవిధంగా పుణతాంబే నుండి ఒక వైశ్య యోగి సిరిడీకి తరచుగా వచ్చేవాడు. ఆయన గృహస్థుడు, పేరు గంగాగీరు. ఒకనాడు బాబా స్వయంగా కుండలతో నీళ్లు తెచ్చి పూల చెట్లకు పోస్తూ ఉండడం చూచి అతడు సిరిడీ గ్రామస్తులతో ఇలా అన్నాడు, ఈ మణి ఇచ్చటుండుటచే సిరిడీ పుణ్యక్షేత్రమైంది. ఈయన ఈనాడు కుండలతో నీళ్లు మోయుచున్నాడు. కాని ఇతడు సామాన్య మానవుడు కాడు. ఈ నేల నిజముగా పుణ్యం చేసుకున్నది, కనుకని సాయిబాబా అనే ఈ మణిని రాబట్టుకున్నది అని తెలియజేశాడు. ఏవలా గ్రామంలోనున్న మఠంలో ఆనందనాథుడనే యోగి పొంగవుడుండేవాడు. అతడు అక్కల కోట్కర్ మహారాజ్ గారి శిష్యుడు. అతడు ఒకనాడు సిరిడీ గ్రామ నివాసులతో బాబాను చూడడానికి వచ్చాడు. అతడు సాయిబాబాను చూచి, ఈయన యొక్క అమూల్యమైన రత్నం సామాన్య మానవుని వలె కనిపించుచున్నప్పటికీ ఇతను మామూలు రాయి వంటి వాడు కాదు. ఈయన ఒక అమూల్య వజ్రము. ముందు ముందు ఈ సంగతి మీకే తెలియగలదు అంటూ ఆనందనాథుడు తిరిగి యవలా వెళ్ళాడు. ఇది శ్రీ సాయిబాబా యవ్వనమున జరిగిన సంగతి. బాబా దుస్తులు, వారి నిత్య కృత్యములు. యవ్వనమునందు బాబా తమ తల వెంట్రుకలు కత్తిరించుకొనక జుట్టు పెంచుచుండేవాడు. పహిల్వాను వలె దుస్తులు వేసుకునేవారు. సిరిడీకి 3 మైళ్ళ దూరంలోనున్న రహతాకు పోయినప్పుడు బంతి, గన్నేరు, నిత్యమల్లి మొక్కలు తీసుకువచ్చి నేలను చదును చేసి వానిని నాటి నీళ్లు పోస్తూ ఉండేవాడు. అనుదినము వామన్ తాత్య అనే కుమ్మరి బాబాకు కాల్చని రెండు పచ్చి కుండలను ఇచ్చుచుండేవాడు. బాబా స్వయంగా బావి నుండి నీళ్లు చేది ఆ నీటిని ఆ పచ్చి కుండలలో తోడి భుజంపై మోసుకుని తెచ్చి మొక్కలకు పోసిడివారు. సాయంకాలం ఆ కుండలను వేప చెట్టు మొదట బోర్లించేవారు. కాల్చని ఒకటిచి అవి వెంటనే విరిగి ముక్కల ముక్కలగుచుండేవి. ఇట్లు 3 సంవత్సరాలు గడిచాయి. సాయిబాబా కృషి వలన ఆ ప్రదేశం ఒక పొలతోటగా మారింది. ఆ స్థలంలోనే ఇప్పుడు బాబా సమాధి మందిరం ఉన్నది. దానిని దర్శించేందుకొరకే అనేక మంది భక్తులు విశేషంగా శిరిడీకి పోచున్నారు. వేప చెట్టు క్రిందనున్న పాదుకల వృత్తాంతం. అక్కలకోట మహారాజు గారి భక్తుడు భాయి కృష్ణజీ ఆలీ బాక్కర్. ఇతడు అక్కలకోట మహారాజు గారి చిత్రపటాన్ని పూజించేవాడు. అతడొకప్పుడు చోలాపూరు జిల్లాలోని అక్కలకోట గ్రామానికి పోయి మహారాజు గారి పాదుకలు దర్శించి పూజించవలెనని సంకల్పించాడు. అతడచ్చటికి పోకమునిపే స్వప్నంలో ఆ మహారాజ్ దర్శనమిచ్చి ఇట్లు సెలవిచ్చాడు. ప్రస్తుతము శిరిడీ నా నివాస స్థలము, అచ్చటికి పోయి నీ పూజ వనరింపుము. ఆ స్వప్నాన్ని కనగానే అక్కలకోట పోవలనన్న తన నిర్ణయాన్ని మార్చుకుని భాయి కృష్ణజీ శిరిడీ చేరి బాబాను పూజించి అచ్చటనే 6 మాసాలు ఆనందంతో గడిపాడు. దీని జ్ఞాపకార్థం పాదుకలు చేయించి శ్రావణమాసంలో ఒక శుభదినమున వేప చెట్టు కింద ప్రతిష్ఠ చేయించాడు. ఇది శక సంవత్సరం 1834 శ్రావణమాసంలో జరిగింది. దాదా కేల్కర్ ఉపాసినీ బాబా అను వారు పూజను శాస్త్రోక్తంగా జరిపారు. దీక్షిత్యను బ్రాహ్మణుడు పాదుకల నిత్య పూజకు నియమింపబడ్డాడు. దీనిని పర్యవేక్షించు బాధ్యత భక్త సగుణ్మేరు నాయక్కు అప్పగించబడింది. ఈ కథ యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఠాణే వాస్తవ్యుడైన శ్రీ బివి దేవ్ బాబాకు గొప్ప భక్తుడు. వీరు మామల్తదారుగా పదవీ విరమణ చేశారు. వేప చెట్టు కింద ప్రతిష్ఠించబడిన పాదుకలకు సంబంధించిన వివరములన్నీ సగుణమేరు నాయక్ మరియు గోవింద కమలాకర దీక్షితుల నుండి సేకరించి పాదుకల పూర్తి వృత్తాంతము శ్రీ సాయిలీలా మాసపత్రికలో ఈ రీతిగా ప్రచురించారు. 1912 బొంబాయి నుండి డాక్టర్ రామారావు కొఠారి అనునతడు శిరిడీకి వచ్చాడు. వానితో బాటుగా అతని కాంపౌండర్ మరియు అతని మిత్రుడైన భాయి కృష్ణజీ ఆలీబాకర్ శిరిడీకి వచ్చారు. శిరిడీలో వారు సగుణమేరు నాయక్కు జీకే దీక్షితుకు సన్నిహితులైనారు. అనేక విషయములు తమలో తాము చర్చించుకున్నప్పుడు సంభాషణ వశాత్తు బాబా ప్రప్రథమమున శిరిడీ ప్రవేశించి వేప చెట్టు క్రింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్థంగా బాబా పాదుకలు ఆ వేప చెట్టు క్రింద ప్రతిష్ఠించవలెనని నిశ్చయించుకున్నారు. పాదుకలను రాతితో చెక్కించుటకు నిర్ణయించారు. ఈ సంగతి డాక్టర్ రామారావు కుటారేకి తెలిసినచో ఆయన చక్కని పాదుకలు చెక్కించెదరని భాయి కృష్ణజీ మిత్రుడైన కాంపౌండర్ సలహా ఇచ్చాడు. అందరూ ఈ సలహాకు సమ్మతించిరి. అప్పటికి బొంబాయి తిరిగి వెళ్లిన డాక్టర్ గారికి ఈ విషయం తెలియపరిచిరి. వారు వెంటనే మరలా శిరిడీ వచ్చి పాదుకల నమూనా వ్రాయించారు. ఖండోబా మందిరమందున్న ఉపాసినీ మహారాజు వద్దకు పోయి తాము వ్రాసిన పాదుకల నమూనాను చూపించారు. శ్రీ ఉపాసిని దానిలో కొన్ని మార్పులను చేసి పద్మము, శంఖము, చక్రము మొదలగునవి చేర్చి బాబా యోగశక్తిని, వేప చెట్టు గొప్పతనాన్ని తెలుపు ఈ క్రింది శ్లోకాన్ని కూడా చెక్కించమన్నారు. సదానింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఉపాసిని సలహాలను ఆమోదించి పాదుకలు బొంబాయిలో చేయించి కంపౌండర్ ద్వారా పంపారు. శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయమని బాబా ఆజ్ఞాపించాడు. ఆనాడు 11 గంటలకు జీకే దీక్షిత్ తన శిరస్సుపై పాదుకలు పెట్టుకుని ఖండోబా మందిరం నుండి ద్వారకామయి వరకు ఉత్సవంతో వచ్చారు. బాబా పాదుకలను స్పృశించి అవి భగవంతుని పాదుకలని తెలిపి వానిని వేప చెట్టు మూలమున ప్రతిష్ఠించమని ఆదేశించాడు. ఆ ముందు రోజు బొంబాయి నుండి పాస్తా సెట్ అనే పార్సీ భక్తుడొకడు మనియార్డర్ ద్వారా 25 రూపాయలు పంపియున్నాడు. బాబా ఆ పైకము పాదుకా ప్రతిష్ఠకు ఖర్చు నిమిత్తం ఇచ్చాడు. మొత్తం 100 రూపాయలు ఖర్చైనవి. అందులో 75 రూపాయలు చందాల ద్వారా వసూలు చేశారు. మొదటి 5 సంవత్సరాలు జీకే దీక్షిత్ ఈ పాదుకులకు పూజ చేశాడు. ఆ తరువాత లక్ష్మణ్ కచేశ్వర్ జాకడే అనే బ్రాహ్మణుడు పూజ చేస్తూ ఉండేవాడు. మొదటి 5 సంవత్సరములు నెలకు 2 రూపాయలు చొప్పున డాక్టర్ కొటారే దీపపు ఖర్చు నిమిత్తం పంపుచుండేవాడు. పాదుకల చుట్టూ కంచె కూడా పంపాడు. ఈ కంచెయు పైకప్పును కోపర్గాం స్టేషన్ నుండి సిరిడీకి తెచ్చుటకు ఖర్చు సగుణమేర్ నాయక్ ఇచ్చాడు. మొట్టమొదట భాయి కృష్ణజీ అక్కల్కోటకర్ మహారాజ్ భక్తుడు. 1912 సంవత్సరంలో వేప చెట్టు కింద పాదుకలు స్థాపించినప్పుడు అక్కల్కోటకు పోవుచు మార్గమధ్యమున సిరిడీ యందు దిగాడు. బాబా దర్శనము చేసిన తర్వాత అక్కల్కోట గ్రామానికి పోవాలననుకుని బాబా వద్దకేగి అనుమతిని అడిగాడు. బాబా ఇట్లన్నాడు, అక్కల్కోటలో ఏమున్నది, అక్కడికి ఎందుకు పోయేదవు, అక్కడ ఉండే మహారాజ్ ప్రస్తుతం ఇక్కడనే ఉన్నారు, వారే నేను అన్నారు. అది విని బాలకృష్ణజీ అక్కల్కోట వెళ్ళుట మానుకున్నాడు. పాదుకల స్థాపన తర్వాత అనేక పర్యాయాలు సిరిడీ యాత్ర చేశాడు. సిరిడీ గ్రామంలో కుస్తీలు పట్టుట వాడుక. అచ్చట మొహియుద్దీన్ తంబోళి అనువాడు తరచుగా కుస్తీలు పట్టేవాడు. వానికి బాబాకు ఒక విషయంలో భేదాభిప్రాయం వచ్చి కుస్తీ పట్టారు. అందులో బాబా ఓడిపోయాడు. అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను నివసించు రీతిని మార్చుకున్నాడు. లంగోటి బిగించుకుని పొడవాటి చొక్కాను తొడిగి నెత్తిపైన గుడ్డ కట్టుకునేవారు. ఒక గోనె ముక్కపై కూర్చునిడివారు. చింకి గుడ్డలతో సంతృష్టి చెందడివారు. రాజ్యభోగము కంటే దారిద్ర్యమే మేలని నుడివేవారు. పేదవారికి భగవంతుడు స్నేహితుడనేవాడు. గంగాగీరు కూడా కుస్తీలు ఎందు ప్రేమ. ఒకనాడు కుస్తీ పట్టుచుండగా అతనికి వైరాగ్యం కలిగింది. అదే సమయంలో దేహమును దమించి దేవుని సహవాసము చేయమని ఒక అశరీరవాణి అతనికి వినిపించింది. అప్పటి నుండి గంగాగీరు సంసారాన్ని విడిచిపెట్టాడు. ఆత్మసాక్షాత్కారం కొరకు పాటుపడ్డాడు. పుణతాంబే దగ్గర నదియొడ్డున ఒక మఠమును స్థాపించి తన శిష్యులతో నివసిస్తూ ఉన్నాడు. సాయిబాబా జనులతో కలిసిమెలిసి తిరిగేవారు కారు. ఎవరితోనూ తమంతట తాము మాట్లాడేవారు కారు. ఎవరైనా ఏదైనా అడిగినను ఆ అడిగిన దానికి మాత్రమే జవాబిచ్చేవారు. దినములో ఎక్కువ భాగము వేప చెట్టు నీడయందు, అప్పుడప్పుడు ఊరి అవతల ఉన్న కాలవ యుడ్డున గల తుమ్మ చెట్టు నీడన కూర్చునేవారు. సాయంకాలం ఊరకనే కొంత దూరం నడిచేవారు. ఒక్కొక్కసారి నీమ్గాం పోవుచుండేవారు. నీమ్గాంలో బాబాసాహెబ్ త్రయంబక్జీ డేంగ్లే అనునతని ఇంటికి తరచూ పోవువారు. బాబాసాహెబ్ డేంగ్లే ఎందు సాయిబాబాకు మిక్కిలి ప్రేమ. అతని తమ్ముని పేరు నానాసాహెబ్. అతడు 2 వివాహాలు చేసుకున్నను సంతానం కలుగలేదు. బాబాసాహెబ్ డేంగ్లే తన సోదరుని సాయిబాబా వద్దకు పంపాడు. బాబా అనుగ్రహం చే నానాసాహెబ్కు పుత్ర సంతానం కలిగింది. అప్పటి నుంచి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపతండాలుగా రాసాగారు. వారి కీర్తి అంతటను వెల్లడి అయింది. అహ్మద్నగర్ వరకు వ్యాపించింది. అక్కడ నుండి నానాసాహెబ్ చందోర్కర్, కేశవ్ చిదంబర్ మొదలగు వారు అనేక మంది సిరిడీకి వచ్చుట ప్రారంభించారు. దినమంతయు బాబాను భక్తులు చుట్టి ఉండేవారు. రాత్రులందు బాబా పాడుబడిన పాత మసీదునందు శయనించేవాడు. పొగ పీల్చుకును చిలుంగొట్టము, కొంత పొగాకు, ఒక రేగుడబ్బా, కఫ్ని, తలగుడ్డ, ఎల్లప్పుడూ దగ్గర నుంచుకున్న సటకా మాత్రమే అప్పటిలో ఆయనకున్న సామానులు. తలపైనొక గుడ్డను చుట్టి దాని అంచులను జడవలే మెలిబెట్టి ముడివేసి ఎడమ చెవిపై నుంచి వెనుకకు వేలాడునట్లు వేసుకునేవారు. తమ దుస్తులను వారముల తరబడి ఉతకకుండా నుంచేవారు. చెప్పులను తొడిగేవారు కారు. దినమంతయు గోనెగుడ్డపైనే కూర్చునేవారు. కఫ్నీ కింద లంగోటీ కట్టుకునేవారు. చలిని కాచుకునుటకు దునికెదురుగా కొయ్య చేపట్టుపై తన ఎడమ చేతి నానించి దక్షిణాభిముఖంగా కూర్చునేవారు. ఆ ధునిలో అహంకారాన్ని, కోరికలను, ఆలోచనలను ఆహుతి చేసి అల్లాయే యజమాని అని పలికేవారు. మసీదులో 2 గదుల స్థలం మాత్రమే ఉండేది. భక్తులందరూ అచటనే బాబాను దర్శించేవారు. 1912 సంవత్సరం తదుపరి మసీదుకు కొన్ని మార్పులు చేయబడ్డాయి. పాత మసీదును మరామత్తు చేసి నేలపైన నగిషీరాళ్లు తాపన చేశారు. బాబా ఈ మసీదుకు రాక పూర్వము తకియాలో చాలా కాలం నివసించారు.